హరే కృష్ణ జనత్నామలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి. సో మనము ఈరోజు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ అధ్యాయాలు 66 నుంచి 69 వరకు చర్చించుకుందామంట. సో ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతి నిరాంధస్య జ్ఞానాంజనాశలాఖయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యా నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు ఈరోజు చాలా ముఖ్యమైన అంశాన్ని చర్చించుకుంటాము, కానీ చాలా చిన్న పార్ట్ చూద్దామంటే ఈరోజు. సో దాని తర్వాత అంటే మనం నిన్న లాస్ట్ శ్రీ వాల్మీకి రామాయణం వరకు చూసుకున్నాము, అక్కడ నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాము. సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే పొద్దున్న చేరుకుంటారు అక్కడ విశ్వామిత్రముని, శ్రీరాముడు ఇంకా లక్ష్మణుడు ముగ్గురు కూడా జనకుడిని కలుసుకుంటారు. జనకుడు కబురు పెడతారు, పిలుస్తారు. సో మార్నింగ్ రాత్రి విశ్రామం తీసుకుంటారు అందరూ. తర్వాత పొద్దున్న లేచిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు ఇద్దరితో జనకుడి దగ్గరకు వస్తారు రాజ్యసభలోకి. అక్కడ ఆయనతో చూసిన తర్వాత వెంటనే జనకుడు చూసి వెంటనే వాళ్ళ విశ్వామిత్రుడికి ముఖ్యంగా ఇంకా ఇద్దరికి కూడా ఆదర సత్కారం చేస్తారు, విశ్వామిత్రుడిని పూజిస్తారు. దాని తర్వాత ఆయన అడుగుతారు, నేను మీ సేవకుడిని, మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను ఏం చేయాలి, మీకు ఏం సేవ చేయాలనుకుంటున్నాను చెప్పండి, మీరు ఏం సేవ చేయాలనుకుంటే ఆ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటారనమాట. అప్పుడు విశ్వామిత్రముని జనకుడిని అంటాడు అనమాట, సరే రామలక్ష్మణులకి రాముడికి మీ దగ్గర ఉన్న శివధనుస్సు చూడాలని ఉంది, సో అది చూపించండి అని. సో వెంటనే తప్పకుండా మీ ఆజ్ఞను నేను తప్పకుండా పాటిస్తానని ముందు కొద్దిగా ధనస్సు గురించి కూడా చెప్తున్నారనమాట. అసలు ఆ శివధనుస్సు జనకుడి దగ్గరికి ఎలా చేరుకుంది అని. సో ఆయన చెప్తారంటది, శివుడి నుంచి ఒక నిమి రాజు నుంచి ఆరవ రాజు జనకుడు. సో మామూలుగా ఏంటంటే నిమి మహారాజు నుంచి ఈ జనకుడి యొక్క పరంపర, రాజుల యొక్క పరంపర సాంప్రదాయం స్టార్ట్ అవుతుంది అన్నమాట వంశం. సో ఈ నిమి మహారాజు తర్వాత ఇంకా ఎంతోమంది రాజులు వస్తారనమాట. వాళ్ళందరూ కూడా ఈ యాక్చువల్లీ నిమి మహారాజు తర్వాత ఇంకొక రాజు ఈ మిథిల నగరాన్ని కూడా స్థాపించారు అని జనకుడు అంటారు. అలా ప్రతి రాజు ఈ యొక్క ప్రదేశాన్ని పరిపాలించే వారిని జనకుడు అంటారు కామన్గా, కానీ ఒక్కొక్క పేరు ఉంటుంది. అలాగే ఎవరైతే నిమి మహారాజు తర్వాత ఆరవ రాజు, ఆయన పేరు దేవరాత. సో ఆయనకి ఈ యొక్క ధనుస్సు దక్కిందనమాట. సో ఆయన దీన్ని ఎంతో బాగా పూజించుకుంటూ ఆయన యొక్క ద్వారంలో ఇక్కడే ఉంచారు. అప్పటి నుంచి మేమందరం కూడా దాన్ని పూజిస్తున్నాము. ఇక్కడ మా యొక్క జనకుల యొక్క ద్వారంలోనే మా ఇంట్లోనే ఉంది ఇది దీన్ని. సో ఇది దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞం తర్వాత అప్పుడు ఒకసారి ఒక సందర్భంలో ఆ సమయంలో దక్షుడి యజ్ఞంలో శివుడిని పిలవకుండా ఉండడం తర్వాత రుద్రుడు వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఉన్న కొంతమందిని హతమార్చిన తర్వాత దానికి కారణమైన వారు, దాని తర్వాత దేవతలందరినీ కూడా హతమార్చడానికి వెళ్తారు. అప్పుడు దేవతలందరూ కూడా వేడుకుంటారు. సో శివుడు సరే అనేసి వాళ్ళని వదిలేస్తారు. అలా ఘటన తర్వాత శివుడు ఈ యొక్క రుద్రుడు ఈ యొక్క శివధనుస్సు దీంతోనే ఎంతోమందిని హతమార్చిన ఈ శివధనుస్సుని దేవతలకి బహుమతిగా ఇచ్చేస్తారన్నమాట. అదే దేవతల ద్వారా మాకు దొరికింది దక్కిన తర్వాత, వాళ్ళ ద్వారా ఆ ధనస్సు అనేది మాకు జనకుడి దగ్గరికి వచ్చింది అనేసి చెప్తారన్నమాట జనకుడు. సో ఈ విధంగా దేవతలే దేవరాతకి ఇచ్చారు, అప్పటి నుంచి మా దగ్గర ఉంది ఇది. అలా ఈ ధనస్సు నాకు లభించింది. అలాగే ఇంకో విషయం కూడా చెప్తారు దీంతో పాటు, ఇది ఎలా దివ్యమైన ధనుష్యం, దీని ఒక గొప్పతనాన్ని చెప్తున్నారు. ఇంకా చూపించలేదు, చూపించకముందే గొప్పతనాన్ని దాని గురించి వర్ణిస్తున్నారు. దాని తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తారు ఏమంటే సీతాదేవి, సీతాదేవి ఆయనకి ఎలా లభించింది అని. సో సీతాదేవి కూడా ఒక మామూలుగా ఒక స్త్రీ, ఎలాగైతే స్త్రీ పురుషులకు ఒక పుత్రి పుడుతుందో ఆ విధంగా నాకు లభించలేదు. సీతాదేవి నా పుత్రిగా పెరిగిన ఆమె జన్మం ఒక అద్భుతం అనమాట. నేను ఒకసారి యజ్ఞం కోసం అనేసి, యజ్ఞకార్యం కోసం అనేసి ఒక పొలాన్ని దున్నుతున్నప్పుడు, సో పొలాన్ని దున్నుతున్న సమయంలో నాగలితోని ఎద్దులను తీసుకొని పొలాన్ని దున్నేటప్పుడు అలా ఎక్కడైతే దున్నడానికి అనేసి కొంచెం నాగలితోని అక్కడ మట్టిని తవ్వారో ఆ తవ్విన స్థలంలోంచి ఆ గుంతలోంచి నాకు ఇక్కడ ఈ యొక్క చిన్న ఒకసారి అలా ఒక ఆడ శిశువు లభించింది. సో అందుకనే ఆమె పేరు సీత అని పేరు పెట్టామన్నమాట. సో ఆ విధంగా ఏ సాధారణ మనిషి కానీ సాధారణ స్త్రీ పురుషులు పుట్టిన విధంగా ఆమె పుట్టలేదు. సో ఆమె స్త్రీ గర్భం నుంచి జన్మించలేదు, డైరెక్ట్ ఈ యొక్క ధరతిలో మాకు లోపల నుంచి ధరతి నుంచి లభించింది. అందుకనే ఈమె ఒక విశేషమైన జన్మ. సో అందుకనే ఇటువంటి నా పుత్రిగా పెరిగిన ఈ సీతకు, సో ఈమె నాకు ప్రాణంతో సమానం. సో నాకు ఎంతో ప్రియమైన మా పుత్రిక. సో ఈమెను వివాహం ఆడడానికి, వివాహం ఈమెతో ఎవరితో వివాహం చేయాలి అనే దానికి నేను ఆలోచించి దీన్ని ఒక షరతు పెట్టాను. అంటే ఇంత దివ్య పుత్రిక పుత్రి నాకుంది, సో ఈమెకు సరైన తగ్గ వీరుడు మాత్రమే సరైన వీరత్వాన్ని ప్రదర్శించి ఈ యొక్క శివధనుస్సుని ఎవరైతే దీన్ని ప్రత్యంచ అంటారు కదా, స్ట్రింగ్ చేయగలుగుతారో ఈ యొక్క ధనుస్సుని ఎత్తి దీనికి విల్లుకి స్ట్రింగ్ చేయగలుగుతారో, ఆ స్ట్రింగ్ చేసి ఎప్పుడైతే అటువంటి వ్యక్తికి మాత్రమే ఈ స్త్రీ అంటే మా పుత్రిక అయిన సీతను ఇచ్చి వివాహం చేయాలి అని నేను ఒక షరతు పెట్టాను. అలాగైతే ఒక యోగ్యమైన వ్యక్తి, వీరుడు సరైన వ్యక్తి లభిస్తాడు అని మీకు భర్తగా. ఎందుకంటే చాలామంది ఆమె పెళ్ళాడదామనేసి, ఆమె వివాహం చేసుకుందామనేసి సీతను ముందుకొచ్చారు. కానీ నేను ఇలా చెప్పాను, ఇది నా షరతు, మీరు నిజంగా సీతను వివాహం చేసుకోవాలి అంటే మీరు మీ యొక్క వీరత్వాన్ని, మీ యొక్క శక్తిని రుజు చేసుకోవాలి, మీ గొప్పతనాన్ని. అప్పుడు దీన్ని ఎలా అంటే ఈ శివధనుస్సుని ఎత్తి దాన్ని స్ట్రింగ్ చేసి దాని తర్వాత ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, స్ట్రింగ్ చేయడాన్ని ఏమంటాము మనం, నాకు గుర్తుకు రావట్లేదు వెంటనే. వాక్కు పెట్టడం, ఎక్కు పెట్టడం అంటారు అనుకోండి, వాక్కు పెట్టడం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అలా ఎక్కువ పెట్టడం లేదా వాక్కు పెట్టడం అంటారు కదా, స్ట్రింగ్ చేయడం. వాక్కు పెట్టడం అంటారా, ఎక్కువ పెట్టడం, ఎనీథింగ్, ఫైన్, నో ప్రాబ్లం. సో ఈ విధంగా ఇక్కడ ట్రై చేశారు కొంతమంది, వచ్చారు. కానీ చాలామంది పెద్ద పెద్ద రాజులు ఎంతమంది వచ్చారు, చాలామంది ఈ శివధనుస్సుని ఎత్తలేకపోయారు, కదలించలేక కూడా పోయారు. ఇంకా ఎత్తి దానికి ఎక్కువ పెట్టడం, వక్కు పెట్టడం, దాని తర్వాత అంతవరకు వాళ్ళు చేయలేకపోయారు. సో వాళ్ళు అనుకున్నారు ఇది అసాధ్యం, అసలు ఇది ఎవరికి సాధ్యం కాదు అనుకున్నారు. అందుకనే వాళ్ళందరూ ఒకసారి కలిసి ఇది ఎవరు చేయలేకపోతున్నారు కనుక వాళ్ళందరూ ఎలాగైనా సరే నా పైన ఆక్రమణ చేద్దామనేసి ఈ మిథిలాను వాళ్ళు ఆక్రమించడానికి బలవంతంగా, ఎస్, థ్యాంక్ యూ, ఎక్కువ పెట్టడం అంటారు కదా, థ్యాంక్ యూ. సో వాళ్ళు మిథిలా నగరాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించారు, అటాక్ చేశారు. కానీ నేను ఎలాగైనా సరే నా సాయ శక్తిలో నా దగ్గర ఉన్న అన్ని రకాల ఆయుధాలు మరియు శస్త్రాలు మరియు రకరకాల మనుషుల్ని అందరినీ తీసుకొని, నా సైన్యాన్ని తీసుకొని నేను చాలా ప్రయత్నించాను అడ్డుకోవడానికి. అలా ఒక సంవత్సరం వరకు నేను పోరాడాను. అలా సంవత్సరం పాటు పోరాడిన తర్వాత నా శక్తి సామర్థ్యం అనుసారంగా నేను ప్రయత్నించాను మిథిలాన్ని రక్షించడానికి. నా దగ్గరున్న అన్ని సువిధలు కూడా, లేకపోతే అస్త్రాలు కూడా, అవన్నీ కూడా అయిపోతున్నాయి. ఇంకా నేను ఇంకా అలసిపోయాను. అటువంటి సమయంలో నేను ఇంకా మరి నా వల్ల కాదేమో, ఇంకా నేను ఈ మిథిలా నగరాన్ని రక్షించుకోలేనేమో, ఎందుకంటే నా దానికి తగ్గట్టు సైన్యం శక్తి సామర్థ్యం అంతా తగ్గిపోయింది, అయిపోతుందంట ఒక సంవత్సరం వరకు పొట్లాడడంతో నా దగ్గర ఉన్న సదుపాయాలు లేవు ఇంకా కొనసాగించడానికి యుద్ధం. సో ఆ సమయంలో నేను దేవతల్ని ప్రార్థించుకొని వాళ్ళని సంతృప్తిపరిచాను. తద్వారా దేవతలు నా యొక్క ప్రార్థనను స్వీకరించి నాకు సంతృప్తి చెంది నాకు ఎంతో దివ్య రథాలతో నిండిన సైన్యాన్ని, అలా గుర్రాలని, ఏనుగుల్ని, ఇంకా నడిచే సైనికుల్ని కూడా, ఇలా నాలుగు డివిజన్స్ ఉంటాయి, నడిచే సైనికులు, గుర్రాల మీద ప్రయాణించేవారు అంటే సవారీ చేసి యుద్ధం చేసేవారు, ఏనుగుల మీద యుద్ధం చేసేవారు సవారీ చేసి, రథాల మీద ఎక్కి యుద్ధం చేసేవి, ఈ నాలుగు రకాల సైన్యాన్ని నాకు వాళ్ళు పంపించారు, దేవతలు అందించారు. తద్వారా వాళ్ళందరి సహాయంతో నేను వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళందరినీ తరిమి కొట్టేశాను. చాలామంది రాజులు భయపడి యుద్ధంలో తట్టుకోలేక పారిపోయారు, కొంతమంది చనిపోయారు, కొంతమంది అలా వెళ్ళిపోయారు, తిరిగి మళ్ళీ ఇంకా ఆక్రమించడానికి రాలేదు. సో ఇది ఇలా ఎంతో మంది పెద్ద పెద్ద క్షత్రియులు మహారాజులు ప్రయత్నించారు, ఈ యొక్క ధనుషుని ఎత్తను కూడా ఎత్తలేకపోయారు. సో కానీ ఇదే షరతు నాది, ఎందుకంటే నా యొక్క పుత్రి ఒక సాధారణ స్త్రీ కాదు, ఆమె చాలా గొప్ప దివ్య జన్మ. సో అటువంటి గొప్ప వ్యక్తి, శక్తివంతుడైన వీరుడు, అసాధారణమైన వ్యక్తి నుంచే ఆమె ఇచ్చే ఆమెకి వివాహం చేద్దామని నా కోరిక. అందుకనే ఇటువంటి షరతును నేను పెట్టాను. సో ఇది గనక శ్రీరాముడు పూర్తి చేస్తే, శ్రీరాముడు కనుక ఈ యొక్క శివదర్శుని ఎత్తి దానికి ఎక్కువ పెట్టగలిగితే తప్పకుండా నాకెంతో సంతోషంగా ఉంటుంది. నా సీతాదేవిని, నాకన్నా ప్రాణం కన్నా ఎంతో ప్రియమైన నా కూతురైన సీతాదేవిని నేను ఇచ్చి శ్రీరాముడితో వివాహం చేయడానికి, ఎందుకంటే ఇది కూడా నా యొక్క కోరిక. సో ఇది నా యొక్క షరతు కూడా పూర్తవుతుంది, ఎందుకంటే ఇప్పటివరకు అలాంటి ఏ పురుషుడు నాకు కనపడలేదు, అంత సామర్థ్యం ఉన్న ఏ ఒక్క పురుషుడు కనిపించలేదు భూమి మీద. సో నాకు కూడా ఒక చింత ఉంది ఒక మంచి సరైన యోగ్య వ్యక్తితో వివాహం చేయాలని. సో ఇది నా షరతు, నేను తప్పకుండా పూర్తి చేసుకుంటాను అని ఇదంతా స్టోరీ అంతా చెప్పి, ఇప్పుడు దాని తర్వాత విశ్వామిత్రుడు అంటాడు, సరే చాలా మంచిది, మరి ఇంక వెంటనే ఆ శివధనుస్సుని ఇక్కడికి రప్పించు, చూపించు అని చెప్తారు మళ్ళీ జనకుడికి. సరే అని జనకుడు వెంటనే అక్కడ ఉన్న కొంతమంది అధికారులకు, సైనికులకు చెప్తారన్నమాట, ఆదేశం ఇస్తారు. వెంటనే ఆ శివధనుస్సుని ఏదైతే మనం పూజిస్తూ ఉంటామో ప్రతిరోజు పూల మాలలు, ఇంకా మంచి చందనపు పేస్ట్ పెట్టి ఇంకా రోజు పూజ చేస్తారు శివధనుస్సుని. ఆ శివధనుస్సుని ఎంతో చాలా జాగ్రత్తగా ఒక పెట్టెలో ఆ పెట్టకి చాలా పెద్ద పెట్టు ఉంటుంది, దాని కింద చక్రాలు కూడా ఉంటాయన్నమాట, 8 చక్రాలు ఉంటాయి. ఆ పెట్టెలో డబ్బాలో మూసేసి పెడతారనమాట, ఎంతో భద్రంగా సమకూర్చి దాన్ని తీసుకురమ్మని చెప్తారు. సో దాన్ని తీసుకురావడానికి 5,000 మంది, సో 5,000 మంది ఎంతో కష్టపడి ఆ యొక్క చెక్క డబ్బా పెద్దగా ఉంటుంది, దానికి 8 చక్రాలు ఉంటాయి, అందులో శివధనస్సు ఉంటుంది, దాన్ని ఎంతో కష్టపడి చాలా కష్టం మీద 5,000 మంది కలిసి దాన్ని జనకుడు ఉన్న రాజసభకి దగ్గరికి ముందుకు తీసుకొచ్చి పెట్టారు. సో ఇదన్నమాట, అంటే 5,000 మంది దాన్ని లాగడానికి ఆ యొక్క ధనస్సు ఉన్న ఆ యొక్క బాక్స్ని లాగడానికి తీసుకురావడానికి 5,000 మంది పట్టారంటే చూడండి మరి ఎంత పవర్ఫుల్, ఎంత శక్తివంతమైందో. సో అది రాగానే చెప్పారనమాట జనకుడు, ఇదే శివధనస్సు చూడండి, దేవతలు అసురులు రాక్షసులు గంధర్వులు కిన్నరులు ఇలా ఎంతో మంది ఉన్నా వాళ్ళు ఎవ్వరు కూడా ఈ శివధనుస్సుని వాళ్ళు ఎక్కుపెట్టి దీన్ని యూజ్ చేయలేరు, అంటే దీన్ని బాణాన్ని పెట్టి దీన్ని శివధనుస్సుని వాళ్ళు ఉపయోగించలేరు, అంత సామర్థ్యం దేవతలకి దానవులకి రాక్షసులకి లేకపోతే ఏ రకమైన ఇక్షలు గంధర్వులు కిందర్లకి ఎవరికీ లేదు ఈ యొక్క ప్రపంచంలో ఇప్పటివరకు. సో ఇటువంటిది మరి శివధనుస్సు ఇదే చూడండి అనగానే వెంటనే శ్రీరామచంద్రుడు ఆ పెట్టను చూసి బయట నుంచి ఆ మూత కూడా ఓపెన్ చేస్తారనమాట, ఓపెన్ చేసి చూస్తారనమాట. ఎంతో ఆసక్తికరంగా చూస్తూ ఆయన అడుగుతాడు విశ్వామిత్రముని జనకుణ్ణి, మీరు అనుమతిని ఇస్తే, మీ అనుమతి ఉంటే నేను ఒకసారి ప్రయత్నిస్తాను ఈ యొక్క శివధనుస్సుని ఎత్తడానికి ఎక్కుపెట్టడానికి అని. సరే అనేసి విశ్వామిత్రముని మరియు జనకుడు అనుమతి ఇవ్వగానే ఎంతో సునాయాసంగా చాలా ఈజీగా మధ్యలో పట్టుకొని ఈజీగా ఎత్తేసాడు అన్నమాట, ఏదో మామూలు కట్టపుల్లని ఎత్తినట్టుగా ఒక నార్మల్ కట్టెని ఎత్తినట్టుగా ఒక చేయితో మధ్యలో ఒక చేయి ఇలా పెట్టి శివధనుస్సు ఎత్తేసారన్నమాట. అలా ఎత్తడమే కాకుండా ఎంతో సునాయాసంగా దాన్ని ఎక్కు కూడా పెట్టేశారు. అలా ఎక్కు గట్టిగా పెట్టి బిగించేటప్పుడే ఆ ఎగ్గు పెట్టి బిగించగానే ఆ శివధనుసు మధ్యలోంచి ఆ ప్రెషర్కి ఆ ఫోర్స్కి ఆ ఎక్కు పెట్టిన ఫోర్స్కి అది మధ్యలోంచి విరిగి పెద్ద శబ్దం చేసింది. ఎంత పెద్ద శబ్దం వచ్చిందంటే అప్పుడు నిర్ఘట మరియు ఎర్త్క్వేక్ భూకంపం నిర్ఘట రెండు కలిపి ఒకేసారి ఎంత పెద్ద శబ్దం చేస్తే అంత శబ్దం వచ్చింది. నిర్ఘట అంటే అది గాలిలు ఒక గాలిలో మధ్యలో పెద్దగా గాలి నుంచి సౌండ్ వస్తుందంట, అది ఒకటి ఆకాశంలో. దాని తర్వాత భూకంపం వచ్చినప్పుడు రెండు కలిపి ఇంకా అదే సమయంలో అన్ని రకాల పక్షులు గట్టిగా అరవడం అన్నీ ఒకేసారి జరిగితే ఎంత పెద్ద సౌండ్ వస్తుంది, అంత పెద్ద శబ్దం వచ్చి ఎంతోమంది రాజులు అక్కడ కూర్చొని ఉన్నారు, నించొని ఉన్నారు, ఎవరైతే ఎంతోమంది వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఒక విశ్వామిత్రముని జనకుడు రామలక్ష్మణులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడే హఠాత్తుగా శబ్దాన్ని తట్టుకోలేక కింద పడిపోయారంట. మళ్ళీ వాళ్ళందరూ కాసేపట్లో కోలుకొని మళ్ళీ నించుని అసలు ఏం జరిగిందని చూసేసరికి అక్కడ అవి రెండు ముక్కలు అయిపోయింది ఆ యొక్క విల్లు శివధనుస్సు. అది చూడగానే వెంటనే జనక మహారాజు ఎంతో ఆనందించేశాడు. ఇన్ని రోజులకి ఆయనకు అర్థమైంది, ఓ ఈ యొక్క శివధనుస్సుని ఎత్తి ఎక్కు పెట్టే ఒక గొప్ప వ్యక్తి వీరుడు ఉన్నాడు ఈ ప్రపంచంలో, ఈ యోగ్య వ్యక్తి సీతాదేవికి సరైన భర్త అవగలుడు, ఇప్పుడు నేను ఈ యొక్క ఏదైతే షరత్ను పెట్టానో ఆ షరత్ను నేను పూర్తి చేసుకోగలిగాను. ఎందుకంటే చాలామంది అన్నారు ఇది ఎవరికి సాధించరు మీ అనేసి ఆయన కూడా అనుకుంటున్నాడు, ఎవరైనా అసలు చేయగలరా ఇది అని. కానీ నమ్మకం ఉండే ఆయనకి చేయగలడు నీకు సరైన వ్యక్తి. సో అలా రాముడు కూడా చేయాలనే కోరుకుంటున్నారు జనకుడు. సో ఇలా చేయగానే నేను నమ్మలేకపోతున్నాను కానీ నాకు ఎంతో ఆనందంగా ఉంది, రాముడు ఎంతో సునాయాసంగా ఈ వెల్లుని విరిచేశాడు. సో నాకు ఇప్పుడు మీరు ఆజ్ఞ ఇస్తే విశ్వామిత్రుడికి చెప్తున్నారనమాట, నేను వెంటనే మా యొక్క మంత్రులకి కబురిచ్చి పంపిస్తాను. అయోధ్యకి దశరథ మహారాజుకి చెప్పమని ఇక్కడ జరిగిన ఘటనలన్నీ ఇప్పుడు ఇలా సీత మరియు రాముల యొక్క మేము వివాహం చేయాలనుకుంటున్నాము, దానికి వారి అనుమతి, ఇంకా వారిని ఇక్కడికి పిలిపించడానికి వారిని తీసుకొని రావడానికి నేను మంత్రుల్ని పంపించాలనుకుంటున్నాను. సో మీరు అనుమతి ఇస్తే వెంటనే ఇప్పుడే నేను మంత్రుల్ని కబురిచ్చి పంపిస్తాను అంటే వెంటనే విశ్వామిత్రమే అనుమతిస్తారు. వెంటనే ఆయన ఒక పత్రం రాస్తారు, అసలు ఇక్కడ ఏమేం జరిగింది, దాని తర్వాత ఎలా ఇప్పుడు శ్రీరామచంద్రుడి విల్లును విరిచాడు, ఇప్పుడు రాముడు ఇంకా సీతా వివాహం ఆయన చేయదలుచుకున్నాడు. సో దానికి ఆయన ఆహ్వానం మరియు పర్మిషన్ కోసం ఆయన వీక్షిస్తున్నాడు అనే విధంగా ఆయన మొత్తం లెటర్ రాసి మంత్రులకు ఇచ్చి పంపిస్తారన్నమాట. ఆ మంత్రులు 3 రాత్రులు మధ్యలో రాత్రులు అక్కడ బ్రేక్ జర్నీ చేసుకుంటూ ఆగి మొత్తానికి 3 రోజుల తర్వాత అక్కడ చేరుకుంటారనమాట, ఎక్కడికి, అయోధ్యకి. అలా అయోధ్యకి చేరుకోగానే బయట అయోధ్య రాజమహల్ బయట ఉన్న గేట్ కీపర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్తారనమాట, ఇక్కడ జనక మహారాజు మమ్మల్ని పంపించారు ఒక ముఖ్యమైన సందేశంతో, సో మేము దశరథ మహారాజుని కలవాలి అని. సో వెంటనే వాళ్ళు దశరథ మహారాజు ముందుకి తీసుకెళ్తారనమాట. సో ఈ మంత్రులే వెళ్తారనమాట స్వయంగా ఈ యొక్క మెసేజ్ని తీసుకొని, ఈ యొక్క సందేశాన్ని తీసుకొని జనకుడి నుంచి కొంతమంది మంత్రులే వెళ్తారు. సో అలా దాని తర్వాత వాళ్ళు జనకుడి దగ్గరికి వెళ్తారు, జనకుడిని చూస్తారు అక్కడ రాజసింహాసనం పైన కూర్చున్న అతన్ని. సో ఆయనకి ప్రణామాలు అర్పించుకుంటారు, ఇలా చెప్తారు, మేము జనకుడు మమ్మల్ని పంపించాడు మీకు ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వడానికి అని ఆ పత్రంలో ఉన్న విషయాలు కూడా చెప్తారనమాట. ముఖ్యంగా ముందు దశరథ మహారాజుని అడుగుతారనమాట ఈ విధంగా, సో మీరందరూ కూడా బాగున్నారనేసి, మీ ప్రజలు, మీరు, మీ పరివారం అందరూ సుఖంగా ఉన్నారనేసి, మీరంతా కుశలమనేసి జనక మహారాజు మీరందరికీ శుభం కోరుతూ ఇలా ఆశిస్తూ మిమ్మల్ని మీ యొక్క భాగోగులు అడగమన్నారు మీ కుశలం గురించి. దాని తర్వాత అసలు విషయం ఏంటని చెప్తారనమాట. ఈ విధంగా మొత్తం అక్కడ జరిగిందంతా, ఎలా విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో అక్కడికి వచ్చారు, దాని తర్వాత ఎలా శ్రీరామచంద్రుడు ఆ యొక్క విల్లుని విరిచాడు, తద్వారా ఆయన ఇప్పుడు సీతాదేవిని గెలుచుకున్నాడు, ఈ విధంగా ఇప్పుడు జనకుడు ఎంతో ఆనందంతో ఎదురు చూస్తున్నాడు మీ యొక్క రాక కోసం, మీరు వెంటనే వస్తే అది మీకు సమ్మతమైతే వెంటనే సీతను రాముడికి ఇచ్చి వివాహం చేద్దామని. సో మనకు తర్వాత కూడా వస్తుంది. సో రాముడు కూడా ఎదురు చూస్తాడనమాట, అంటే దశరథుడు వచ్చినాక ఆయన అనుమతించిన తర్వాతనే వివాహం జరగడం అనేది దానికోసం. సో అలా మనకి ఇక్కడ చూస్తాము వెంటనే, సో మీరు దయచేసి మీ యొక్క మంత్రులు మరియు మీ గురువులు వాళ్ళని ముందు పెట్టుకొని ఇంకా మీ అందరి కుటుంబ వాసులతో ఎంత శీఘ్రంగా వీలైతే అంత శీఘ్రంగా మీరు ఇక్కడ మిథిలా రాజ్యానికి మీరు వచ్చేస్తే నా యొక్క ఈ కోరిక నేను నన్ను నెరవేర్చుకోగలను, సీతను రాముడికి ఇచ్చి వివాహం చేయడమే కోరిక నేను తీర్చుకోగలను, దయచేసి మీరు వెంటనే బయలుదేరి రావాలి అనేసి ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క శుభ సమాచారాన్ని అందిస్తాడనమాట. సో మంత్రుల నుంచి విషయం వినగానే దశరథ మహారాజుకి ఎంతో ఆనందం కలుగుతున్నాడు, పట్టలేనంత ఆనందం. మీకు గుర్తుంటే ముందు ఇలా రాముడి యొక్క వివాహం ఎలా చేయాలి, ఎవరితో చేయాలని ఇలా చర్చించుకునేటప్పుడే తన మంత్రులతో గురువులతో అదే సమయంలో విశ్వామిత్రముని వచ్చి రామలక్ష్మణులు ఇద్దరిని తాటకుని వధించాలి, నాకు నా యొక్క యజ్ఞాన్ని రక్షించాలి, దానికి రామలక్ష్మణుల యొక్క సహాయం కావాలి, రాముడిది ముఖ్యంగా అనేసి ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇప్పుడు అది ఒక కోరిక ఉండే దశరథ మహారాజుకి కూడా, ఇప్పుడు ఆయన ఎంతో ఆనందంగా, ఎందుకంటే ఈ జనకుడి యొక్క వంశం కూడా చాలా గొప్ప వంశం, సో అది కూడా సరైన తగిన వంశం పరివారం, మన రాజుల మన క్షత్రియ ఈ సూర్యవంశంకి తగ్గట్టుగా అది కూడా చాలా గొప్ప వంశం, దాంతో ఆ వంశంతో ఈ మంచి సంబంధం అని, ఇంకా ఈ విధంగా ఈ రఘువంశంలో కీర్తిని ఇంకా పెంచే విధంగా శ్రీరామచంద్రుడు ఈ ఇంకా రామలక్ష్మణులు ఇద్దరు అక్కడికి వెళ్ళి ఈ విధంగా వీరత్వాన్ని ప్రదర్శించారు. సో ఆ విషయాన్ని తెలుసుకొని ఇంకా ఆనందించి అక్కడ అందరితో పంచుకున్నారనమాట, అక్కడ మంత్రులతో ఇంకా గురువులతో ఇంకా అందరికీ చెప్పారు, ఇది నాకు చాలా ఆనందకరమైన విషయం, మీరందరికీ సమ్మతమే అయితే మరి మనం వెంటనే బయలుదేరొచ్చు ఇక్కడ నుంచి, మిథిలాకు వెళ్ళొచ్చు అని. సో వెంటనే అక్కడ ఉన్న మంత్రులు, ఇంకా ఋషులు, మునులు, ముఖ్యంగా వాళ్ళున్న గురువులు కూడా, వశిష్ఠముని, వామదేవు, వీళ్ళందరూ కూడా తప్పకుండా చాలా మంచి శుభవార్త, మా అందరికీ సమ్మతమే, వెంటనే దీనికి తగిన ఆయోజన చేయండి అని వెంటనే దశరథ మహారాజు ఆజ్ఞ ఇచ్చేస్తారనమాట అక్కడ ఉన్న మినిస్టర్స్కి, మంత్రులకి. దీనికి తగిన ఏర్పాట్లు మీరు చేసేయండి వెళ్ళడానికి, మనం రేపు పొద్దున్నే నేను బయలుదేరడానికి రెడీగా ఉన్నానని. సో ఆ రాత్రి వాళ్ళు మెసెంజర్స్, అదే మంత్రులు కూడా ఎవరైతే సమాచారాన్ని తీసుకొని వచ్చారో వారు కూడా అక్కడ విశ్రాంతి తీసుకొని ఆనందంగా తర్వాత బయలుదేరారనమాట. సో నెక్స్ట్ డే పొద్దున్నే ఇంకా యాత్ర ఇక్కడ నుంచి, ఇప్పుడు దశరథ మహారాజు తన గురువుల్ని ముందు పెట్టుకొని, అంటే అందరినీ తీసుకుని వెళ్ళారనమాట. ముఖ్యంగా వశిష్ఠులు, వామదేవ, జాబలి, ఇంకా కశ్యప, ఇంకా మరియు ఇలా మార్కాండేయముని, ఇలా చాలామంది మునులు, మనం ముందు కూడా చర్చించుకున్నాం కదా, ఎవరైతే గురువులుగా వాళ్ళని స్వీకరించారో జనకుడు, దశరథుడు వాళ్ళందరినీ తీసుకొని ముందు ఆయన రథం ఎక్కాడు. ముందు ఆయన వాళ్ళందరినీ పెట్టుకొని తర్వాత వెనక అందరూ కూడా నాలుగు రకాల సైన్యం, చెప్పాం కదా ఇలా కాళ్ళు నడక మీద వెళ్ళేవాళ్ళు, గుర్రం పైన సవారీ చేసేవారు, ఏనుగు పైన సవారీ చేసేవారు, రథాల పైన సవారీ చేసేవాళ్ళు, అందరితో ఇంకా అందరు కుటుంబ సభ్యులు అందరూ తీసుకొని కూడా అక్కడ నుంచి బయలుదేరారనమాట. సో ఇలా బయలుదేరుతూ ఒక ఎంతో ఆనందంగా అందరికీ చెప్పారు దశరథ మహారాజు, అందరినీ బాగా, ఇప్పుడు సీతారాముల యొక్క కళ్యాణంకి మనం వెళ్ళబోతున్నాము, కనుక ఖజానాలో నుంచి అన్ని డబ్బుల్ని కానీ అక్కడ ఉన్న అన్ని బంగారం అవన్నీ కూడా, జ్యువెలరీ అవన్నీ కూడా ఇచ్చారంట. అందరినీ తీసుకొని సరిగ్గా అందరూ బాగా తయారయ్యి అన్ని డ్రెస్సింగ్ చేసుకొని, డెకరేషన్ చేసుకొని రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళాలని, సో అందరినీ అలా చెప్పి రెడీ అయ్యేసి అక్కడ నుంచి బయలుదేరారనమాట, అన్ని తీసుకొని, సామాన్ అంతా తీసుకొని. సో ఆ విధంగా నాలుగు రోజులు పట్టిందనమాట వాళ్ళకి అక్కడ అయోధ్య నుంచి మిథిలాకు చేరుకోవడానికి. అలా మిథిలా యొక్క పరిసరాలకు చేరుకోవడానికి కబురు వచ్చేసింది జనకుడికి. వెంటనే జనకుడు తన మంత్రులతో ఇంకా తన గురువుని తీసుకొని అక్కడికి చేరుకున్నారనమాట. వెంటనే దశరథుడిని స్వాగతం పలకడానికి, వెంటనే దశరథుడిని చూడగానే ఎంతో ఆనందం చెందారు. ఆనందంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని, ఇద్దరు ఒకరినొకరిని శ్రేయ కుశలం గురించి అడుక్కోవడం, వాళ్ళిద్దరు ఆనందంతో కలుసుకోవడం, దాని తర్వాత వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళడం తర్వాత జనకుడు వెంటనే అడుగుతాడనమాట, చెప్తాడనమాట, మాకు ఎంతో ఆనందంగా ఉంది, నేను ఇలా వెంటనే సీతారాములకి ఇద్దరికి వివాహం చేయాలనుకుంటున్నాను, ఇది రేపు మేము ఒక యజ్ఞం చేస్తున్నాము, అది యజ్ఞం రేపు సంపూర్ణం అయిపోతుంది, వెంటనే ఈ సంపూర్ణం అయిపోగానే యజ్ఞము, ఈ యొక్క ఈ పెళ్లి కార్యక్రమం, దీనికి ఎన్నో కార్యక్రమానికి చేయడానికి రకరకాల విధి విధానం ఉంటుంది కదా, అన్నిటికీ అరేంజ్మెంట్స్, వెంటనే నేను ఈ అరేంజ్మెంట్స్ చేయిస్తాను, మీరు ఓకే అంటే నేను మా మంత్రులకి ఇంకా మా ఋషి ఇక్కడ ఉన్న పండితులకి పూజలకు అందరికి చెప్పేస్తాను, వాళ్ళు తగిన అరేంజ్మెంట్స్ రేపటి నుంచి చేయడం స్టార్ట్ చేసేస్తారు వెంటనే పెళ్ళికి అనగానే, అప్పుడు దశరథ మహారాజు తప్పకుండా దానం ఇచ్చేది మీరు, సో మీ మీద ఆధారపడి ఉంటుంది, మీరు ఎలాగంటే మేము అలాగే స్వీకరించాలి అని అలా మాట్లాడతారనమాట. అంటే దశరథ మహారాజు ఎంతో నమ్రతగా ఇలా అంగీకరించడం జనక మహారాజు చూసి ఆశ్చర్యపోతాడు. సో తప్పకుండా అంటే జన మహారాజు అంటాడు అనమాట, దశరథ మహారాజు మీరు ఎలా అంటే అలాగే చేద్దామంట అని. సో వెంటనే విశ్వామిత్రముని ఇంకా వశిష్ఠులు అందరూ కూడా సమ్మతిస్తారు. సో వెంటనే అక్కడి నుంచి ఇంకా పెళ్ళి వివాహం జరగడానికి అనేసి ఏవైతే అరేంజ్మెంట్స్ ఉంటాయో ఆ అరేంజ్మెంట్స్ స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ వరకు ఈరోజు చర్చా విషయం. సో నెక్స్ట్ దీని తర్వాత శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. సో దానికి కళ్యాణంకి జరిగే సమయంలో రెండు వైపులా దశరథుడు ఇంకా జనకుడు ఇద్దరి మధ్యలో చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరూ వాళ్ళ వంశాల గురించి చర్చించుకుంటారు, వంశ పరంపర గురించి. సో దాని తర్వాత సీతారాముల కళ్యాణం జరగడం, ఇదంతా కూడా నెక్స్ట్ మనము రేపే వీలైనంత మటుకు చూసుకుందామంట, రేపే 4:30. సో దాని తర్వాత ఇంకొక ఎపిసోడ్ ఉంది, దీని తర్వాత బాలకండలో ఇంకో లాస్ట్ పార్ట్ వచ్చేసి ఇలా వివాహం జరిగి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక ఆటంకం మధ్యలో కలుగుతుందనమాట. పరశురాముడు వస్తాడు ఎంతో కోపంతో. సో ఆ పరశురాముడి యొక్క ఆగ్రహం దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, ఏం జరిగింది, దాని తర్వాత వాళ్ళు అయోధ్యకు చేరుకోవడం. సో ఇవి ఇంకా రెండు ఘట్టాలు ఉన్నాయి, అవి రేపు ఎల్లుండి చూడడానికి ప్రయత్నిద్దామంట. తద్వారా మన బాలకాండ అనేది పూర్తవుతుంది ఈ విధంగా. సో ఇక్కడ నేను ఈరోజు సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ, దండోత్నామాలు అందరికీ. శ్రీ వాల్మీకి రామాయణంకి జై. శ్రీ వాల్మీకి మునికి జై. శిల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ వృందికి జై.